శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 9వ అధ్యాయము. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. తాత్యాకోతే పాటిల్. ఐరాపా దేశస్థుని ఉదంతము. భిక్ష యొక్క ఆవశ్యకత. భక్తుల అనుభవములు. తర్కల్ కుటుంబము. ఆత్మారాముని భార్య. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు. నీతి. షిరిడి యాత్ర యొక్క లక్షణములు. షిరిడి సందర్శనంలోని ఒక ప్రత్యేక విశేషము ఏమనగా, బాబా అనుమతి లేనిదే ఎవరునూ షిరిడి విడవలేకుండిరి. బాబా అనుమతి లేక ఎవరైనను షిరిడి విడిచి వెళ్ళినచో వారు ఊహించని కష్టములు కొని తెచ్చుకున్నవారు అగుచుండిరి. బాబా ఎవరినైనా బయలుదేరుడు అని సెలవిచ్చిన తరువాత ఇక షిరిడిలో ఉండరాదు. సెలవు తీసుకున్నటకు బాబా వద్దకు భక్తులు పోయినప్పుడు బాబా వారికి స్పష్టముగాను లేక సూచన ప్రాయముగాను కొన్ని సలహాలను ఇచ్చుచుండేవారు. బాబా ఆదేశానుసారము నడిచి తీరవలెను. వ్యతిరేకముగా పోయినచో ప్రమాదములు ఏవో తప్పక వచ్చుచుండడివి. ఈ దిగువన అట్టి ఉదాహరణములు కొన్ని ఇచ్చుచున్నాను. తాత్యాకోతే పాటిల్. తాత్యాకోతే పాటిల్ ఒకనాడు టాంగాలో కోపర్గాంలో జరుగు సంతకు బయలుదేరను. హడావుడిగా మసీదుకు వచ్చి బాబాకు నమస్కరించి కోపర్గాం సంతకు పోవుచుంటినని చెప్పెను. బాబా అతనితో తొందరపడవద్దు, కొంచెం ఆగుము, సంత సంగతి అటుండనివ్వు, ఊరు విడిచి అసలు బయటికెక్కడికి పోవలదు అని అనెను. సంతకు వెళ్ళవలనడి తాత్య ఆతురతను చూచి కనీసము శ్యామానైనా వెంట తీసుకుని పొమ్మని బాబా చెప్పెను. బాబా మాటలను లెక్క చేయక తాత్య హుటాహుటిన టాంగానెక్కి కోపరగావ్ బయలుదేరెను. టాంగాకు కట్టిన 2 గుర్రాలలో ఒకటి 300 రూపాయలు ఖరీదు పెట్టి కొత్తగా కొన్నది, మిక్కిలి చురుకైనది. షిరిడి వదిలి సావుల్ విహిరి దాటిన వెంటనే అది మిక్కిలి వడిగా పరిగెత్తసాగాను. కొంత దూరం పోయిన పిమ్మట కాలు మడతపడి అది కూలబడెను. తాత్యాకు పెద్ద దెబ్బలేమి తగలలేదు, కానీ తల్లివలే ప్రేమతో బాబా చెప్పిన సలహా జ్ఞప్తికి వచ్చెను. మరొకప్పుడు కూడా ఇటులనే బాబా ఆజ్ఞను వ్యతిరేకించి కొలహారు గ్రామమునకు ప్రయాణమై దారిలో టాంగా ప్రమాదమునకు గురయ్యాను. ఐరోపా దేశస్థుని ఉదంతము. బొంబాయి నుంచి ఐరోపా దేశస్థుడొకడు ఏదో ఉద్దేశముతో బాబా దర్శనార్థము షిరిడి వచ్చెను. తనతో నానాసాహెబ్ తందోర్కర్ వద్ద నుంచి తనను గూర్చిన ఒక పరిచయ పత్రమును కూడా తెచ్చెను. అతని కొరకు ఒక ప్రత్యేక గుడారము వేసి అందులో సౌకర్యముగా బస ఏర్పాటు చేసిరి. బాబా ముందు మోకరిల్లి వారి చేతిని ముద్దుడవలను అనే కోరికతో అతడు 3 మసీదులో ప్రవేశించ ప్రయత్నించెను. కానీ బాబా అతనిని మసీదులో ప్రవేశించుటకు నిషేధించెను. హిందుగా మసీదు ముందు గల బహిరంగ ఆవరణలో కూర్చుండియే తమను దర్శించుకొనవచ్చు అనిరి. అందుకు అతడు తనకు జరిగిన మర్యాదకు అసంతుష్టిపడి వెంటనే షిరిడి విడిచి వెళ్ళిపోవాలనని నిశ్చయించుకొను. బాబా సెలవు పొందుటకు వచ్చెను. తొందరపడకుండా మరుసటి దినము పొమ్మని బాబా చెప్పెను. తెక్కిన వారు కూడా బాబా ఆదేశమును పాటించమని సలహా ఇచ్చిరి. ఆ సలహాలను ఖాతరు చేయక అతడు టాంగాను ఎక్కి షిరిడి నుంచి బయలుదేరెను. మొదట గుర్రములు బాగుగానే పరిగెత్తినవి. సావుల్ విహిరి దాటిన కొద్దిసేపట్లో ఒక సైకిలు అతని టాంగాకు ఎదురువచ్చెను. దానిని చూచి గుర్రములు బెదిరిపోయినవి. టాంగా తలకిందులయ్యెను. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరము ఏడవబడెను. ఫలితముగా గాయములను బాగు చేసుకున్నటకై కోపర్గావులో ఆసుపత్రి పాలయ్యెను. ఇటువంటి అనేక సంఘటనల మూలమున బాబా ఆజ్ఞను ధిక్కరించేవారు ప్రమాదముల పాలు అగుదురనియు, బాబా ఆజ్ఞానుసారము పోవువారు సురక్షితముగా ఉందిరనియు జనులు గ్రహించిరి. భిక్ష యొక్క ఆవశ్యకత. బాబాయే భగవంతుడైనచో వారు భిక్షాటనముచే జీవితమంతయు గడుపునేలా అనుసందేహము చాలామందికి కలగవచ్చును. దీనికి ఒకటి, భిక్షాటనము చేసి జీవించే హక్కు ఎవరికి కలదు? రెండు, పంచసోనములు వాటిని పోగొట్టుకునే మార్గమేది అనే రెండు ప్రశ్నలకు వచ్చే సమాధానముతో సమాధానపడును. సంతానము, ధనము, కీర్తి సంపాదించేందు ఆపేక్ష వదులుకొని సన్యసించువారు భిక్షాటనము చే జీవించవచ్చునని మన శాస్త్రములు ఘోషించుచున్నవి. వారు ఇంటి వద్ద వంట ప్రయత్నములు చేసుకొని తినలేరు. వారికి భోజనం పెట్టే బాధ్యత గృహస్థులపై కలదు. సాయిబాబా గృహస్థుడు కారు, వానప్రస్థుడు కూడా కారు. వారు అస్ఖలిత బ్రహ్మచారులు. బాల్యము నుంచి బ్రహ్మచర్యమునే అవలంబించుచుండిరి. ఈ సకల జగత్తు అంతయు వాయుగృహమే. ఈ జగత్తునకు వారు కారణభూతులు. వారిపై జగత్తు ఆధారపడి ఉన్నది. వారు పరబ్రహ్మస్వరూపులు కాబట్టి వారికి భిక్షాటన చేయు హక్కు సంపూర్ణముగా కలదు. పంచశూనములు వానిని తప్పించుకుని మార్గమును ఆలోచింతుము. భోజన పదార్థములు తయారు చేయుటకు గృహస్థులు ఐదు పనులు తప్పక చేయవలెను. అవి ఏవనగా, ఒకటి, దంచుట లేక రుబ్బుట, విసరుట, పాత్రలు తోముట, ఇల్లు ఊడ్చుట తుడుచుట, పొయ్యి అంటించుట. ఈ ఐదు పనులు చేయనప్పుడు అనేక క్రిమి కీటకాదులు మరణించుట తప్పదు. గృహస్థులు ఈ పాపమును అనుభవించవలెను. ఈ పాప పరిహారమునకు మన శాస్త్రములు ఆరు మార్గములు ప్రబోధించుచున్నవి. బ్రహ్మయజ్ఞము, వేదాధ్యయనము, పితృయజ్ఞము, దేవయజ్ఞము, భూతయజ్ఞము, అతిథి యజ్ఞము. శాస్త్రములు విధించిన ఈ యజ్ఞములు నిర్వహించినచో గృహస్థుల మనస్సులు పాపరహితములు అగును. మోక్ష సాధనమునకు, ఆత్మ సాక్షాత్కారమునకు ఇవి తోడ్పడును. బాబా ఇంటింటికి వెళ్ళి భిక్ష అడుగుటలో ఈ ఆ గృహస్థులకు వారు చేయవలసిన కర్మను బాబా జ్ఞప్తికి తెచ్చినట్లు అయినది. తమ ఇంటి గుమ్మము వద్దనే ఇంత గొప్ప ప్రబోధమును పొందిన షిరిడీజనులు ఎంతటి ధన్యులో కదా. భక్తుల అనుభవములు. శ్రీకృష్ణుడు భగవద్గీతలోని 9వ అధ్యాయము 26వ శ్లోకము యందు శ్రద్ధాభక్తులతో ఎవ్వరేని పత్రము గాని పుష్పము గాని ఫలము గాని లేదా నీరు గాని అర్పించినచో దానిని నేను గ్రహించదను అని నుడివెను. సాయిబాబాకు సంబంధించి ఇంకా సంతోషదాయకమొక విషయం ఏమనగా, తమ భక్తుడు ఏదైనా తమకు సమర్పించవలనని అనుకుని ఏ కారణము చేతనైనా ఆ సంగతి మరచినచో అట్టివానికి బాబా ఆ విషయము జ్ఞాపకము చేసి ఆ నివేదనను గ్రహించి ఆశీర్వదించేవారు. అట్టి ఉదాహరణలు కొన్ని ఈ క్రింద చెప్పబోచున్నాను. తర్కడు కుటుంబము. రామచంద్ర ఆత్మారాం రఫ్ బాబా సాహెబ్ తర్కడ్ ఒకనొకప్పుడు ప్రార్థనా సమాజస్థుడైనను. తరువాత బాబాకు ప్రియభక్తుడు అయినాడు. వాని భార్యాపుత్రులు కూడా బాబాను మిగులు ప్రేమించుచుండిరి. ఒకసారి తల్లి కొడుకులు షిరిడీకి పోయి అచ్చట వేసవి సెలవులు గడపవలనని నిర్ణయించిరి. షిరిడీ పోవుట సంతోషదాయకమైనను కొడుకు మాత్రము దానికి మనస్ఫూర్తిగా ఇష్టపడలేదు. కారణమేమనగా, తన తండ్రి ప్రార్థనా సమాజమునకు చెందినవాడొకటచే ఇంటి వద్ద బాబా యొక్క పూజ సరిగ్గా చేయకపోవచ్చునని సంశయించుచుండెను. కానీ బాబా పూజను తాను నియమానుసారము సక్రమముగా చేసేదనని తండ్రి వాగ్దానము చేయుటచే బయలుదేరెను. శుక్రవారం రాత్రి తల్లి కొడుకు బయలుదేరి షిరిడీకి వచ్చిరి. ఆ మరుసటి దినము శనివారం నాడు తండ్రి అయిన తర్కడు పెందలకడనే నిద్రలేచి స్నానం చేసి పూజను ప్రారంభించటకు ముందుగా బాబా పటానికి సాష్టాంగ నమస్కారం చేసి ఏదో లాంఛనమలే కాకుండా తన కుమారుడు చేయనట్లుగానే పూజను శ్రద్ధగా తనచే చేయింపవలసిందని ప్రార్థించను. ఆనాటి పూజను సమాప్తి చేసి నైవేద్యముగా కలకండను అర్పించను. భోజన సమయం నందు దానిని అందరికీ పంచిపెట్టెను. ఆనాటి సాయంత్రము ఆమరుసటి దినము అనగా ఆదివారం నాడు కూడా పూజ అంతా సవ్యంగా జరిగాను. సోమవారం నాడు కూడా చక్కగా గడిచాను. ఆత్మారాముడు ఎప్పుడూ ఇలా పూజ చేసి ఉండలేదు. పూజ అంతయు కొడుకునకు వాగ్దానం చేసినట్లు సరిగ్గా జరుగుతున్నందుకు సంతోషించాను. మంగళవారం నాడు పూజను ఎప్పటి వలె సెలిపి కచేరీకి పోయాను. మధ్యాహ్నము ఇంటికి వచ్చి భోజనము కూర్చున్నప్పుడు అక్కడ ప్రసాదము లేకుండుట గమనించాను. నౌకరును అడుగ్గా ఆనాడు నైవేద్యమిచ్చుట మరచుటచే ప్రసాదం లేదని బద్దులు చెప్పాను. ఈ సంగతి వినగానే భోజనమున కూర్చున్న ఆత్మారాం వెంటనే లేచి బాబా పటమునకు సాష్టాంగ నమస్కారం చేసి బాబాను క్షమాపణ కోరెను. బాబా తనకు ఆ విషయమును జ్ఞప్తికి తేనందునకు బాబాను నిందించెను. ఈ సంగతులన్నింటినీ కూడా షిరిడిలో ఉన్న తన కొడుకునకు వ్రాసి బాబాను క్షమాపణ వేడుకొనమన్ను. ఇది బాంద్రాలో మంగళవారం మధ్యాహ్నం సుమారు 12 గంటలకు జరిగాను. అదే సమయమునందు షిరిడీలో మధ్యాహ్నహారతి ప్రారంభించుటకు ముందు ఆత్మారాముని భార్యతో బాబా ఇట్లెనను, తల్లి ఏమైనా తినవలననే ఉద్దేశంతో బాంద్రాలో మీ ఇంటికి పోయినాను. తలుపు తాళం వేసి ఉండెను, ఎలాగునో లోపల ప్రవేశించి తిని, కానీ అక్కడ తినుటకు ఏమీ లేకపోవటచే తిరిగి వచ్చి తిని అనెను. బాబా మాటలు ఆమెకేమీయూ బాధపడలేదు. కానీ పక్కనే ఉన్న కుమారుడు మాత్రము ఇంటి వద్ద పూజలో ఏదియో లోటుపాట్లు జరిగినవని గ్రహించి ఇంటికి పోవుటకు సెలవు ఇమ్మని బాబాను వేడెను. అందులకు బాబా పూజను అక్కడనే చేయమని, ఇంటికి పోనవసరం లేదని చెప్పెను. వెంటనే కొడుకు షిరిడిలో జరిగిన విషయమంతా కూడా వివరముగా తండ్రికి ఉత్తరం రాసి బాబా పూజను అశ్రద్ధ చేయవద్దని వేడుకొనెను. ఈ 2 ఉత్తరాలు ఒకదానికొకటి మార్గమధ్యమున తటస్థపడి తమ తమ గమ్యస్థానములకు చేరెను. ఇది ఆశ్చర్యకరం కదా. ఆత్మారాముని భార్య. ఇక ఆత్మారాముని భార్య విషయం. ఒకసారి ఆమె 3 పదార్థములను బాబాకు నైవేద్యం పెట్టుటకు సంకల్పించుకునేను. అవేంటంటే 1 వంకాయ పెరుగు పచ్చడి, 2 వంకాయ వేపుడు కూర, 3 పేడా. బాబా వీనిని ఎట్లు గ్రహించను చూచేదము. బాంద్రా నివాసి రఘువీర భాస్కర పురందరే బాబాకు మిక్కిలి భక్తుడు. అతడు ఒకనాడు భార్యతో షిరిడి బయలుదేరుచుండెను. ఆత్మారాముని భార్య పెద్ద వంకాయలు 2 మిగిలిన ప్రేమతో తెచ్చి పురందరుని భార్య చేతికిచ్చి 1 వంకాయతో పెరుగు పచ్చడి, 2 దానితో వేపుడు చేసి బాబాకు వడ్డించమని వేడెను. షిరిడి చేరిన వెంటనే పురందరుని భార్య 1 వంకాయ పెరుగు పచ్చడి మాత్రం చేసి బాబా భోజనానికి కూర్చున్నప్పుడు తీసుకుని వెళ్ళెను. బాబాకు ఆ పచ్చడి చాలా రుచిగా ఉండెను కానీ కాబట్టి దానిని అందరకు పంచిపెట్టెను. వెంటనే తనకు 1 వంకాయ వేపుడు కూడా అప్పుడే కావాలని బాబా అడిగాను. ఈ సంగతిని భక్తులు రాధాకృష్ణ మాయకి తెలియపరిచిరి. అదా 1 వంకాయల కాలము కాదు కనుక ఆమెకు ఏమీ తోచుకుండెను. 1 వంకాయలు ఎట్లు సంపాదించుట అన్నది ఆమెకు సమస్య అయి కూర్చునేను. 1 వంకాయ పచ్చడిని తెచ్చినది ఎవరు అని కనుగొనగా పురందరుని భార్య అని తెలియచితే 1 వంకాయ వేపుడు కూడా ఆమెయే చేసి పెట్టవలనని ఆమెకు కబురు పంపిరి. అప్పుడు అందరికీ 1 వంకాయ వేపుడును బాబా ఎందులకు కోరురో తెలిసినది. బాబా సర్వజ్ఞతకు అందరూ ఆశ్చర్యపడిరి. 1915 డిసెంబర్లో గోవింద బలరాం మాన్కర్ అనేవాడు షిరిడీకి పోయి తన తండ్రికి ఉత్తర క్రియలు చేయవలనని అనుకొరను. ప్రయాణమునకు పూర్వము ఆత్మారాముని వద్దకు వచ్చెను. ఆత్మారాం భార్య బాబా కొరకు ఏదైనా పంపవలనని ఇల్లంతా వెతికెను. కాని ఒక్క పేడా తప్ప ఏమీ కనిపించలేదు. ఆ పేడా కూడా అప్పటికే బాబాకు నైవేద్యంగా సమర్పించబడి ఉండెను. తండ్రి మరణించుటచే గోవిందుడు విచారగ్రస్తుడై ఉండెను. కాని బాబాయందున్న భక్తి ప్రేమలచే ఆమె ఆ పేడాను అతని ద్వారా బాబాకు పంపెను. బాబా దానిని పుచ్చుకొని తినును అని ఆమె నమ్మి ఉండెను. గోవిందుడు షిరిడీ చేరెను, బాబాను దర్శించెను. కాని పేడా తీసుకుని వెళ్ళుట మర్చిపోయెను. బాబా అప్పటికి ఊరుకుండెను. సాయంత్రము మరలా బాబా దర్శనమునకే వెళ్ళినప్పుడు కూడా అతడు పేడా తీసుకుని వెళ్ళుట మర్చిపోయెను. అప్పుడు బాబా ఓపిక పట్టకుండా తన కొరకు ఏమి తెచ్చినావు అని అడిగాను. ఏమీయూ తీసుకుని రాలేదని గోవిందుడు జవాబిచ్చాను. వెంటనే బాబా, నువ్వు ఇంటి వద్ద బయలుదేరేటప్పుడు ఆత్మారాముని భార్య నా కొరకు నీ చేతికి మిఠాయి ఇవ్వలేరా అని అడిగాను. కుర్రవాడు అదంతయో జ్ఞప్తికి తెచ్చుకొని సిగ్గుపడెను. బాబాను క్షమాపణ కోరెను. బసకు పరిగెత్తి పేడాను తెచ్చి బాబా చేతికి ఇచ్చెను. చేతిలో పడిన వెంటనే బాబా దానిని గుటుక్కున మింగెను. ఈ విధముగా ఆత్మారాముని భార్య యొక్క భక్తిని బాబా ప్రీతిపూర్వకముగా స్వీకరించెను. నా భక్తులు నన్నెట్లు భావింతురు, నేను వారిని ఆ విధముగానే అనుగ్రహింతును అనే గీతావాక్యము 4వ అధ్యాయంలోని 11వ శ్లోకమును ఈ విషయము నిరూపించెను. బాబాకు సంతుష్టిగా భోజనము పెట్టుట ఎట్లు? ఒకప్పుడు ఆత్మారాం తర్కడ భార్య కిర్రీలో ఒక ఇంటి యందు దిగెను. మధ్యాహ్న భోజనము తయారయ్యాను. అందరికీ వడ్డించారు. ఆకలితో ఉన్న కుక్క ఒకటి వచ్చి మురుగుట ప్రారంభించెను. వెంటనే తర్కడ భార్య లేచి తన భోజనంలోని ఒక రొట్టె ముక్కను విసిరెను. ఆ కుక్క ఎంతో మక్కువగా ఆ రొట్టె ముక్కను తినెను. ఆనాడు సాయంకాలము ఆమె మసీదునకు పోగా బాబా ఆమెతో ఇట్లెనెను, తల్లి, నాకు కడుపు నిండా గొంతు వరకు భోజనం పెట్టావు. నా జీవశక్తులు సంతృప్తి చెందినవి. ఎల్లప్పుడూ ఇట్లే చెయ్యుము. ఇది నీకు సద్గతి కలుగచేయును. ఈ మసీదులో కూర్చుండి నేను ఎన్నడూ అసత్యం ఆడను. నా యందు ఇట్లే దయవుంచుము. మొదట ఆకలితో ఉన్న జీవికి భోజనం పెట్టిన పిమ్మట నీవు భుజింపుము. దీనిని జాగ్రత్తగా జ్ఞప్తియందు ఉంచుకొనుము. ఇదంతయు ఆమెకేమీ బోధపడలేదు. కావున ఆమె ఇట్లు జవాబిచ్చెను, బాబా, నేను నీకెట్లు భోజనం పెట్టగలను? నా భోజనం కొరకే షిరిడీలో ఇతరులపై ఆధారపడి ఉన్నాను. నేను వారికి డబ్బిచ్చి భోజనం చేయుచున్నాను అనగా అందులకు బాబా ఇట్లు జవాబిచ్చెను, నీవు ప్రేమపూర్వకముగా పెట్టిన ఈ రొట్టె ముక్కను తిని ఇప్పటికీ తేనుపులు తీయుచున్నాను. నీ భోజనమునకు ముందు ఏ కుక్కను చూచి నువ్వు రొట్టె పెట్టితివో అదియు నేను ఒక్కటియే. అట్లే పిల్లులు, పందులు, ఈగలు, ఆవులు మొదలుగా గలవన్నీ కూడా నా అంశములే. నేనే వాని ఆకారంలో తిరుగుచున్నాను. ఎవరైతే సకల జీవకోటిలో నన్ను చూడగలుగుదురో వారే నా ప్రియ భక్తులు. కావున నేను వేరు, తక్కిన జీవరాశి ఎంతయూ వేరు అనే ద్వంద్వ భావమును భేదమును విడిచి నన్ను సేవించుము. ఈ అమృతతుల్యమైన మాటలు ఆమె హృదయమును ఎంతగానో కదిలించినవి. ఆమె నేత్రములు అశ్రువులతో నిండెను. గొంతు గద్గదమయ్యెను. ఆమె ఆనందమునకు అంతులేకుండెను. నీతి. జీవులన్నిటియందు భగవంతుని దర్శింపుము అనున్నది ఈ అధ్యాయంలో నేర్చుకునవలసిన నీతి. ఉపనిషత్తులు, భగవద్గీత, భాగవతము మొదలగునవి అన్నీ భగవంతుని ప్రతిజీవియందు చూడుమని ప్రబోధించుచున్నవి. ఈ అధ్యాయము చివర చెప్పిన ఉదాహరణ వలనను, ఇతర అనేక భక్తుల అనుభవముల వలనను సాయిబాబా ఉపనిషత్తులలోని ప్రబోధములను తమ ఆచరణ రూపమున చూపి అనుభవ పూర్వకముగా నిర్ధారణ చేసి ఉన్నారు అని స్పష్టమగును. ఉపనిషదాది గ్రంథములలో ప్రతిపాదించబడిన తత్వమును అనుభవపూర్వకముగా ప్రబోధించిన సమర్థ సద్గురుడే శ్రీ సాయిబాబా. 9వ అధ్యాయము సంపూర్ణము. సద్గురు శ్రీ సాయినాథార్పణమస్తు. శుభం భవతు.